జగదంబ దివ్య వైభవాన్ని దుర్గా సప్తశతి ద్వారా తెలుసుకుంటున్నాం. మార్కండేయ పురాణం అంతా ఒకెత్తైతే మార్కండేయ పురాణానికి ఇది హృదయం వంటిది. దుర్గా సప్తశతి అనే ఒక మంత్రశాస్త్రం మార్కండేయ పురాణంలో ఉన్నది కనుక ఈ 700 శ్లోకాలు పూర్తిగా మంత్రశాస్త్రమే కనుక పెద్దలు దీనికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. అష్టాదశ పురాణాల్లో మార్కండేయ పురాణం ఉత్తమోత్తమ పురాణము అని ఎందుకు పేర్కొనబడింది అని చాలామంది ధర్మ సందేహాలు అడిగారు. దానికి గల కారణం సప్తశతి అందులో ఉండడమే. సప్తశతి ఇటు అమ్మవారి మంత్రశాస్త్రం, వేదముల సారం. అందులో ప్రత్యేకంగా దేవి యొక్క అథర్వశీరష్యము అని పేరు కలిగిన ఒక గొప్ప మంత్రం అందులో ఉన్నది. దాని గురించి మనం చాలా రోజులుగా చెప్పుకుంటూనే వస్తున్నాం. అందులో భాగంగా జగదంబ దేవతలకి శుంభనిశుంభ వదానంతరం వరాలు ఇస్తూ ఏమన్నది, నాయనలారా నేను భవిష్యత్తులో ఏ ఏ కాలములలో ఎలా అవతరిస్తానో ముందే చెబుతున్నాను వినండి అన్నది. ఒకప్పుడు ఈ భూమండలంలో ఇబ్బంది వస్తుంది, కరువు వస్తుంది, అప్పుడు నేను శతాక్షి అనే పేరుతో అవతరిస్తాను అని ఆ కథని కూడా రాబోయే కాలంలో ఉన్న కథని చెప్పింది. వైవస్వత మనువు కాలంలో దుర్గముడు అని ఒక రాక్షసుడు పుడతాడు. వాడు హిరణ్యాక్షుడి కొడుకు, రురువు యొక్క కొడుకు. హిరణ్యాక్షుడి కొడుకుల్లో ఒకటి పేరు రురువు. ఆ రురువు కొడుకు దుర్గముడు. వీడు బాగా తెలివితేటలతో ఆలోచించాడు. ఒకనొకప్పుడు వాడు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి, శుక్రాచార్య గురుదేవ, దేవతలు ఎప్పటికప్పుడు మా రాక్షసుల్ని ఓడిస్తున్నారు, దానికి గల కారణమేమిటి, దేవతలకి ఏ శక్తి ఉన్నది, మాకు లేని శక్తి ఏమిటి, ఏ శక్తి ఉండడం వల్ల వాళ్ళు మమ్మల్ని యుద్ధరంగంలో సులభముగా ఓడిస్తున్నారు, మేము ఎన్నోసార్లు తపస్సులు చేస్తున్నాం, వరాలు పొందుతున్నాం, ఎన్ని వరాలు పొందినా చిట్ట చివరికొచ్చరికి మేమే మరణిస్తున్నాం, దేవతలకే చిట్ట చివరికొచ్చరికి విజయం లభిస్తుంది, కారణమేమిటి అంటే, అప్పుడు శుక్రాచార్యుడు చెప్పాడు, దేవతలకి మీకు ఒకటే తేడా, దేవతల దగ్గర వేదశక్తి ఉన్నది, దేవతలు ఎప్పటికప్పుడు వేదములు చదువుకున్న విప్రుల్ని గౌరవిస్తూ ఉంటారు, వాళ్ళు యజ్ఞములను వృత్తిగా స్వీకరించి యజ్ఞంలో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటారు, మీరు ఎంతసేపు అపవిత్ర ఆహారమే, మీరు పందుల్ని తినడం, నందుల్ని తినడం, గోవుల్ని తినడం, దానివల్ల ఏమవుతుంది, మీ శక్తి తగ్గిపోతుంది, మీకు ఎంతసేపు శరీరమే శక్తి అనుకుంటున్నారు కానీ తెలివితేటలే గొప్ప శక్తి అనే విషయం తెలియటం లేదు. దేవతలు అపారమైనటువంటి తెలివితేటలతో బృహస్పతి వంటి సద్గురువుని ఆశ్రయించి మానవులలో యజ్ఞములు చేయాలనే దీక్షని పురికొల్పుతున్నారు. యజ్ఞములలో వచ్చిన ఆహారం వాళ్ళు స్వీకరిస్తున్నారు, అది పవిత్రాహారం, మంత్రాహారం, మంత్రాహారం వల్ల వాళ్ళ శక్తి పెరుగుతోంది, మీ శక్తి తరుగుతోంది అనగానే అప్పుడు వాడు బాగా ఆలోచించి, ఓహో, దేవతలకి బలమంతా మంత్రము, వేదము, కాబట్టి వేదము మంత్రము అనేది దేవతలకు అందకుండా చేస్తే వాళ్ళంతటా వాళ్ళే చచ్చిపోతారు అనుకున్నాడు వాడు. అందుకని తపస్సు చేసేవాడు. నేను ఆ విషయం మీకు ప్రారంభించి చెప్పాను. ఈ దుర్గముడు బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఒరే, నువ్వు చాలా కఠోర తపస్సు చేసావు, మీ తాతగారు హిరణ్యాక్షుడు, హిరణ్యాక్షుడి యొక్క అన్నగారు హిరణ్యకశిపుడు ఎంత తపస్సు చేశారు, అంతకంటే గొప్ప తపస్సు చేశావు, మీ తండ్రి రురువు కఠోర తపస్సు చేశాడు, నువ్వు వాణి కూడా మించిపోయావు, నీలాగా ఇంత దీక్షతో ఆహారమును విడిచిపెట్టి తపస్సు చేసిన వారు ఇంతకు పూర్వం లేరు, భవిష్యత్తులో ఉండరు, అందుకే మెచ్చాను, వరాలు ఇచ్చుకుందామని నీ దగ్గరకి వేయించేశాను, కోరుకో, నీకేం కావాలి అంటే, వాడు, ప్రభు, ఎలాగూ మరణం లేని వరం నువ్వు ఇవ్వవు, ఇక మిగిలిందల్లా అంత తేలికగా చావు లేని వరం పొందడం, అంత తేలికగా చావు లేకుండా వరం కావాలి అంటే నా దగ్గర ఒక ప్రణాళిక ఉన్నది, దేవతల శక్తి అంతా వేదమంత్రముల మీద ఆధారపడి ఉంది, ఈ భూలోకంలో ఉన్నటువంటి వేద పండితులంతా, విప్రులంతా కష్టపడి వేదములను, మంత్రశాస్త్రములను అభ్యసించి కంఠస్థం చేసి ఈ వేదమంత్రములతో దేవతల కోసం యజ్ఞాలు చేస్తున్నారు. యజ్ఞాలలో పడే ద్రవ్యం దేవతలకి ఆహారం అవుతోంది, దానివల్ల దేవతలు బలంగా తయారవుతున్నారు. కాబట్టి లోకంలో యజ్ఞములు ఆగిపోవాలి. యజ్ఞములు ఆగిపోతే దేవతలకు ఆహారం వెళ్ళదు, ఆహారం వెళ్ళకపోతే వాళ్ళు నాశనం అయిపోతారు. దేవతల నాశనం కావాలంటే యజ్ఞములు ఆగాలి. యజ్ఞములు ఎలా అవుతాయి? మంత్రాలు మర్చిపోతే యజ్ఞాలు ఆగిపోతాయి. నిత్యం వేదమంత్రములను పఠించే విప్రులు వేదములను మర్చిపోయినట్టయితే ఆ దెబ్బతో యజ్ఞాలు అయిపోతాయి. కాబట్టి నువ్వేం చేస్తా, నాకు గొప్ప వరం ఇయ్యి. ఈ రోజు నుంచి భూలోకంలో ఉన్న మొత్తం వేద పండితులు, పురోహితులు, ఋత్విక్కులు అందరూ కూడా వేదములను మర్చిపోవాలి, మంత్రములను మర్చిపోవాలి, వాళ్ళందరికీ జ్ఞాపకశక్తి పోవాలి. ఇక ఎక్కడ వేదం ఉండకూడదు. పురాణములు చెప్పేటటువంటి వాళ్ళందరూ పురాణాలు మర్చిపోవాలి, ఇతిహాసాలు మర్చిపోవాలి. ఈ పురాణములు, ఇతిహాసములు, వేదమంత్రములు నా ఒక్కడికి మాత్రమే గుర్తుండాలి, తక్కిన వాళ్ళు ఎవరికి గుర్తుండకూడదు. ఈ వరం ఇమ్మన్నాడు. బ్రహ్మగారు నవ్వుకుని, గొప్ప వరం కోరేవరా బాబు, నువ్వు మాత్రం కలియుగంలో పుట్టకుండా ఉండు, నువ్వు పుట్టి ఇలాంటి వరం కోరితే పద్మాకర్ గారి పురాణాలు మర్చిపోతారు, మర్చిపోతే జనమంతా ఏమైపోతారు, కాబట్టి భవిష్యత్తులో కలియుగంలో మాత్రం ఆయన బతుకున్నంతకాలం నువ్వు పుట్టకుండా ఉండుగాక అన్నాడు ఆయన. అనకపోతే వాళ్ళు నేను మీరు ఉండేవాళ్ళం కాము. వాడంతటి దుర్మార్గుడు అన్నమాట, భయంకరుడు వాడు. ఇప్పుడు వాడు పుస్తకాలు రాశారే దుర్మార్గులు, వీళ్ళు అంతే ఎవరనుకుంటున్నారు? డైరెక్ట్గా దుర్గముడు కాకపోయినా ఆ దుర్గముడు ఆత్మ వహించిన వాళ్ళు అనమాట వీళ్ళు. ఈ వేదాలు తిట్టేవాళ్ళు, రాముడిని తిట్టేటటువంటి వాళ్ళు, ప్రత్యేకంగా ఒక కులాన్నో దేన్నో టార్గెట్ చేసుకుని వాళ్ళంతా స్మగ్లర్లను రాసేవాళ్ళు, వీళ్ళంతా ఎవరనుకుంటారనమాట? దుర్గమాసురుడు యొక్క అంశతో పుట్టిన దుర్మార్గులు. వాడు చచ్చిపోయి వీళ్ళని కని వదిలిపెట్టిపోయాడు. ఆ దుర్గముడి యొక్క వంశంలో పుట్టిన పాపాత్ములు ఇంకా ఉన్నారు భూలోకంలో. లేకపోతే ఎవడన్నా ఇలాంటి కోరిక కోరతారా? నేను గొప్పవాడిని అవ్వాలి, పవిత్రుని అవ్వాలి, నా వల్ల లోకం బాగుండాలని కోరుకోవాలి, కానీ లోకమంతా నాశనం కావాలని కోరుకుంటామా? లోకద్రోహమును కోరుకున్నవాడు ఎవడన్నా బాగుపడ్డాడా? ఈ చరాచర జగత్తులో లోకద్రోహం కోరుకున్నవాడు ఒక్కడు బాగుపడ్డా? ఇంతెందుకు? చాలా కాలం క్రితం పుటపర్తులు నేను ఒక సత్రంలోకి వెళ్ళబోయా, వెంటనే అక్కడ ఉన్నవాడు ఆపారు. ఆపినవాడు వంశం 2 సంవత్సరాల తర్వాత పోయింది. తర్వాత వాడు చెప్పారు, గురువుగారు మీరు లోపలికి వెడుతుంటే మీరు వెళ్ళకూడదని ఆపాడు, వాడు ఎగిరిపోయాడండి అని. అంటే తెలుసో తెలియకో మా ఈ కాలంలో ఉన్నటువంటి పండితుల్ని లోపలికి వెడుతుంటే ఆపితేనే ఇంత ప్రమాదం వస్తుంటే, ఏకంగా వేదములు, యజ్ఞములు ఇవన్నీ కూడా నాశనమైపోవాలని కోరుకునేటటువంటి వాడు ఏమవుతాడు ఒకసారి ఆలోచించండి. ఈ దుర్మార్గుడు మొత్తం వేద పండితులంతా వేదం మర్చిపోవాలి, యజ్ఞములు అయిపోవాలి, పురాణములు మర్చిపోవాలి, ఇతిహాసములు పోవాలి అని వరం ఇమ్మని కోరితే తప్పదు కనుక బ్రహ్మ తథాస్తు అన్నాడు, వరం ఇచ్చాడు. అప్పుడు కొంతమంది అన్నారు, ఏం బ్రహ్మగారు ఎందుకు ఈ వరం ఇవ్వడం, నేను ఇవ్వను అనవచ్చు కదా, బ్రహ్మే గనక వరం ఇవ్వకపోతే అప్పుడు వాడు ఏం చేస్తాడు అని కొందరు అడిగారట బ్రహ్మని. అప్పుడు బ్రహ్మ అన్నాడు, ఎవడైనా నా కోసం తపస్సు చేస్తే ఆ తపస్సుకు నేను వివసుండైపోయి వాడు అడిగిన వరం ఇచ్చి తీరవలసిందే. మంత్రము లక్షణం ఎటువంటిదో తెలిసినా బ్రహ్మనైన నన్ను నా అదుపులో లేకుండా చేస్తుంది. వివసుడు అంటే ఏమిటనమాట, వాడి మనస్సు వాడి అదుపులో ఉండదు. వాడు కాసేపట్లో ఒక ముక్కలు చెప్పాలంటే హిప్నటైజ్ చేయబడతాడు మంత్రం ద్వారా, బ్రహ్మంతటి వాడు కూడా. కాబట్టి బ్రహ్మదేవ, బ్రహ్మదేవ అని బ్రహ్మగారి మంత్రం గట్టిగా చెప్పిస్తే ఆ జపం చేసిన వాడు ఎదురుకుండా వెళ్ళినప్పుడు బ్రహ్మగారు చేతులు కట్టుకుని వాడు అడిగిన వరం ఇవ్వవలసిందే తప్ప ఇవ్వను అనడానికి వెళ్ళలేదు. ఒక్క విషయంలో మాత్రం బ్రహ్మగారు తిరస్కరించగలడు. ఆ ఒక్క వరం ఏమిటి? మృత్యువు లేని వరం మాత్రం ఇవ్వడం, సావు లేకుండా వరం ఇవ్వడం అనే ఒక్కటి తప్ప ఇంకేదైనా సరే బ్రహ్మవాడు అవతల వాడు అడిగినటువంటి తపస్సుని యొక్క శక్తిని బట్టి ఇవ్వవలసిందే. మనం కూడా బాగా కష్టపడి ఉపవాసాలతో, నియమాలతో, కఠోర నియమములతో తపస్సు చేస్తే ఈ తపస్సుకి బ్రహ్మగారు తనను తాను మరిచిపోయి పరవశుడైపోయి వివశుడైపోయి ప్రత్యక్షమై వరాలు ఇస్తాడు. కాకపోతే అంత స్థాయిలో చెయ్యాలి. తపస్సు ఎప్పుడు అల్లాటప్పగా చేస్తే ఉపయోగం లేదు. ఓసారి కూర్చుని 5 నిమిషాలు మధ్యలో లేచి బయటికి వెళ్ళి కాసేపు కాఫీ తాగొచ్చి మళ్ళీ కూర్చుంటే అది తపస్సు అంటారు. తపస్సు అంటే ఇంద్రియములు అదుపులో ఉండాలి, తన మనస్సు తన స్వాధీనంలో ఉండాలి, తన శరీరం తన చెప్పిన మాట వినాలి. అప్పుడు మాత్రమే ఆ తపస్సుకి, ఆ మంత్రజపానికి బ్రహ్మగారు తన ఒళ్ళు తాను మరచిపోయి ప్రత్యక్షమై వాడు అడిగిన అన్ని కోరికలు తీరుస్తాడు. బ్రహ్మని పరవశత్వం పొందకుండా చేసేది ఒక్కటే, అదేమిటి? మృత్యువు లేని జీవితం మాత్రం ఇమ్మని అడిగితే అక్కడ మాత్రం లొంగడాయి. దేవతలంతా కలిసి ఒకప్పుడు బ్రహ్మను అడిగారు, ఏమడిగితే అది ఇచ్చేస్తామంటే అన్నీ ఇస్తాను, ఒక్క మృత్యువు లేని జీవితం మాత్రం ఇవ్వను. అవతల వాడు ఎంత తపస్సు చేసినా ఆ తపశ్శక్తి నన్ను లొంగదీసి మరణం లేని వరం మాత్రం ఇప్పించదు, అది నాకు విష్ణువిచ్చిన వరం, శివుడిచ్చిన వరం అన్నాడు ఆయన. నిజంగా ఈ తపస్సుకి ఆయన పరవశుడైపోయి ఈ వరం కూడా ఇస్తే ప్రమాదం కదా మరి. అందుకే త్రిమూర్తులు ముందే నిర్ణయించారు, ఈ మంత్రమునకు మనం లొంగుదాం. ఒక మంత్రముని కాదు, లోకంలో చాలా మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి రుద్రమంత్రం ఒకటి ఉన్నది, దాన్ని బీజములతో కలిసి జపం చేస్తే శివుడు కూడా లొంగిపోతాడట. లొంగిపోయి ఏమడిగితే అది ఇస్తాడు. ఇప్పుడు కొంతమంది రాక్షసులు ఉన్నారు, నా కంఠంలో ఉండని ఒకడు, కడుపులో ఉండని ఒకడు, కోరితే వెళ్ళి ఆయన ఉండలా, మరి ఎందుకున్నాడు? ఆ మంత్రం శివుడిని కూడా బంధించి వాడు చెప్పిన పని చేసేలా చేసిందనమాట. అలాగే ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడు పిలిస్తే విష్ణువు కూడా వెళ్ళాడు, వాడికి కాపలా కాశాడు కొంతకాలం. ఎందుకు కాశాడంటే ఆ మంత్రము విష్ణువుని ఒక తాడై బంధించి అక్కడికి పట్టుకుపోయిందనమాట. దాంతో ఆ మంత్ర ప్రభావంతో ఆయన వాడికి కాపలా కాశాడు. ఇవి ఏవైనా వరాలు ఇస్తారట వాళ్ళు. మీరు ఎంత తపస్సు చేసినా ఒక్క వరం మాత్రం ఇవ్వరు. అదేమిటి? మృత్యువు లేని జీవితం, మరణము లేని వరం మాత్రం కరుణంతరం ఇంకేదైనా ఇస్తారు. అందుకే బ్రహ్మగారు వాడు చేసిన తపస్సుకు మెచ్చుకొని, అపార దీక్షకు మెచ్చుకొని ప్రత్యక్షమై నువ్వు అడిగిన వరాలు ఇచ్చాను, ఈ రోజు నుంచి ఈ సమస్త లోకాలలో, ఇటు దేవలోకంలో, భూలోకంలో, పాతాళ లోకంలో ఉన్నటువంటి వేద పండితులంతా వేదములను మరిచిపోదురుగాక, మంత్ర పండితులు మంత్రములను మరిచిపోదురుగాక, ఉపనిషత్తులు చదివిన వాళ్ళు ఉపనిషత్తులు మరిచిపోదురుగాక, పురాణములను కంఠస్థం చేసిన వాళ్ళు పురాణములను మరచిపోదురుగాక, ఇతిహాసములను మరచిపోదురుగాక అని వరమిచ్చాడు ఆయన. అలా వరమగడంతో అందరూ అన్నీ మర్చిపోయారు. అప్పటిదాకా సంధ్యావందనం చేస్తున్నట్టు ఒక ఆయన, సాయంకాలం అయ్యింది, 5 అయ్యింది పాపం, స్నానం చేసి ఎదురుగుండా ఓ పంచపాత్ర పెట్టుకుని సంధ్యావందనం చేద్దామని అర్ఘ్యం ఇద్దామని కూర్చున్నాడు. కూర్చున్నాయన అలాగే పంచపాత్ర పట్టుకుని, నేను ఎందుకు ఇక్కడ పంచపాత్ర పెట్టుకున్నాను, అరివేణం ఎందుకు పెట్టుకున్నాను, ఈ నీళ్ళు ఎందుకున్నాయో, ఈ పంచెందుకు కట్టుకున్నాను, అసలు నేను ఎవరిని అండ మొదలెట్టాట. అప్పుడు వాళ్ళ ఆవిడ వచ్చి, సంధ్యావందనం చేయడానికి కదండి మీరు కూర్చున్నారు, రోజు సాయంకాలం పురాణానికి వెళ్ళే ముందు కూర్చుంటారు కదా, అంటే సంధ్యావందనం అంటే ఏమిటి అని బుర్రగొక్కున్నట్ట. అంటే సంధ్యావందనం అంటే ఏమిటో కూడా మర్చిపోయాడు ఆయన. సంధ్య వేరు, వందనం వేరు అనుకుంటాడు ఆయన. అప్పుడు రోజు మీరు ఏదో మంత్రం చదువుతారండి, అర్ఘ్యప్రదానం చేస్తారండి అంటే అవేం గుర్తుకు రావట్లేదు అన్నాడు ఆయన. నాకు గుర్తున్నది ఒకటే, నువ్వు నా భార్యవి, మనకు ఆస్తి ఉంది, మనం ఏదో భోజనం చేస్తున్నాం, పలహారం చేస్తున్నాం, ఇంతే, ఇవి తప్ప నాకు ఇంకేం గుర్తులేమన్నాడు ఆయన. ఇలా ఒక్క ఆయన పరిస్థితి కాదట, మొత్తం సమస్త విప్రుల పరిస్థితి ఇదే. సంధ్యావందనం చేసే అలవాటున్న వాళ్ళంతా సంధ్యావందనం మర్చిపోయారు, గాయత్రి జపం చేసేవాడు గాయత్రి మంత్రం మర్చిపోయాడు, ఎందుకంటే గాయత్రి మంత్రం కూడా వేదమంత్రం కనుక. ఈ విధంగా వేదమంత్రములను ఏదో విధముగా నిరంతరము ధ్యానము చేయువారంతా ఆయా మంత్రములను మర్చిపోయారు, తంత్రములను మర్చిపోయారు, స్తోత్రాలు మర్చిపోయారు. సాయంకాలం పూట పురాణం విందాం అనుకున్నవాడికి అసలు పురాణం అంటే ఏమిటో వాడు మర్చిపోయాడు. చెప్పే ఆయన మొత్తం శ్లోకాలన్నీ రోజు పుస్తకం చూసి, పాపం ఎవరు వచ్చినా పోయినా శ్లోకాలు చదువుకుపోయినా ఆయన పుస్తకం మర్చిపోయాడు. ఇలా అందరూ అన్నీ మర్చిపోయారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నాస్తికవాదం వచ్చింది ప్రపంచంలో. దాంతో ఏమైపోయింది? యజ్ఞములు ఆగిపోయాయి. యజ్ఞములు ఆగిపోతే ఏమవుతుంది? దేవతలకు ఆహారం వెళ్ళలేదు. రోజు ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ యదన్న మమ అనేవాడు లేడు. దానివల్ల ఇంద్రుడికి ఆహారం లేదు, అగ్నికి ఆహారం లేదు, యముడికి ఆహారం లేదు, నిరృతికి ఆహారం లేదు, వరుణుడికి ఆహారం లేదు, వాయువుకి ఆహారం లేదు, కుబేరునికి ఆహారం లేదు, ఈశానుడికి ఆహారం లేదు. ఆహారం లేక నిరాహారులై గజగజ నడిపోయారు. దేవతలకి నిర్జరులు అని పేరు. జర అంటే ముసలితనం, ముసలితనం లేదు గనక దేవతలు నిర్జరులు. కానీ ఇప్పుడు ఆహారం లేక, ఏది యజ్ఞంలో నుంచి వచ్చే అమృతం లేక వాళ్ళంతా ముసలాళ్ళు అయిపోయారు. యజ్ఞాలు లేకపోతే దేవతలు నిర్జరులుగా ఉండరండి. మనం భూలోకములో సక్రమముగా యజ్ఞములు చేసినంతకాలం దేవతలు నవయోకులై ఉంటారు, అందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ ఆకలిని మనం చేసే యజ్ఞం తీరుస్తూ ఉంటుంది గనక. యజ్ఞములు ఆగిపోయాయి, తిండి లేదు వాళ్ళకి, తిండి లేక వాళ్ళ శరీరాలు చిక్కిపోయి ముసలాళ్ళు అయిపోయారు. నల్లగా ఒత్తుగా ఉండే దేవతల జుట్టు కాస్త తెల్లగా మారిపోయింది. దేవతలకు కూడా జుట్టు ఊడిపోవడం మొదలెట్టింది. దేవతల్లో కూడా బట్టతల దేవతలు తయారయ్యారు. అసలు ఎప్పుడు దేవతలకు బట్టతలు ఉండదు కదా, అటువంటి దేవతలు కూడా అలా అయిపోయారు పాపం. అందరికీ వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, వాళ్ళు కింద కూర్చోలేకపోయారు, వాళ్ళకి తుమ్ములు దగ్గులు వచ్చాయి, వాళ్ళకి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడాలు ఈ గందరగోళం వచ్చి పెడిపోయింది. మానవులు అయిపోయారు వాళ్ళు కూడా. అందరికీ కంటి మీద రెప్పపాటు వచ్చింది అన్నాడండి ఏకంగా. దేవతలకు రెప్పపాటు ఉండదే, వాళ్ళు కూడా అలా రెప్పలేయటం మొదలుపెట్టారు. అంటే ఒక్క క్షణకాలంలో దేవతలంతా యజ్ఞములు లేకపోవటం వల్ల, ఈ దుర్గముడి యొక్క ప్రభావం వల్ల మానవమాత్రులైపోయారు పాపం. ఇంకా భూలోకంలో ఎప్పుడైతే దేవతలు నిర్జరులల్లా జరులయ్యారో, అనిమిషులల్లా నిమిషులయ్యారో, దాంతో ఏమైపోయింది, వాళ్ళు వర్షం కురిపించడం మానేశారు. వాళ్ళు వర్షం కురిపించకపోవటం వల్ల శతవర్షం అనావృష్టి, ఒకరోజు కాదట బాబో, 100 ఏళ్ళు అనావృష్టి, చొక్క వర్షం వల్ల భూయశ్చ శతవార్యక్షిక్యాం అనావృష్ట్యాం అనంభసి. భూలోకంలో ఏకధాటిగా 100 సంవత్సరముల కాలం చొక్క వర్షం పడలేదు, నీటి బొట్టు లేకుండా అయిపోయిందట. అనంభసి, అంభస్ అంటే నీరు, అనంభసి అంటే భూమి మీద నీరు లేదు. బావులు, దిగుడు బావులు, బాగా లోతైన బావులు, చెరువులు, నదులు అన్నీ ఎండిపోయాయి. ఇదేంటంటే సముద్రం కూడా 100 మైళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందట. సముద్రం కూడా వర్షం లేకపోతే, ఈ సముద్రంలోకి వెళ్ళవలసిన నదుల నీళ్లు వెళ్ళకపోతే సముద్రం కూడా చిక్కిపోతుంది. సముద్రానికి ఒక పెద్ద ఇబ్బంది ఏమిటో తెలిసిన మీరు, నదులు సక్రమంగా ప్రవహించి చివరికి నదులన్నీ సముద్రంలో కలవాలి. గోదావరి సముద్రంలో కలవాలి, కృష్ణానది సముద్ర సంగమం చేయాలి. మనం ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కట్టి సముద్రంలోకి వెళ్ళే నీళ్ళు ఆపామనుకోండి, మొత్తం సముద్రం ఉప్పెన కింద వచ్చి ఊళ్ళు కొళ్ళు కొట్టుకుపోయేలా చేస్తుంది. సముద్రానికి ఒక విధానం అది, అంతేది. దానికి ఉదాహరణ చెప్పారు వేదములలో కొన్ని మంత్రములు చెప్పి, ఏమన్నా తెలిసినా శరీరములో ఉన్న మూత్రమును విడిచిపెట్టకుండా ఉంటే ఏమవుతుంది చెప్పండి మీరు ఒకసారి? మూత్రాన్ని బంధించేశారు మీరు బయటికి రాకుండా, అప్పుడు అది వెనక్కి తన్ని లివర్ని పొట్టని నాశనం చేస్తున్నావునా? అలాగే భూమి మీద వెళ్ళేటటువంటి నీటి యొక్క ప్రవాహాన్ని సక్రమంగా వెళ్లకుండా స్థాయి దాటి ఆనకట్లు కడితే, ఎక్కువ కట్టేస్తే అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఈ నీరు సముద్రంలోకి వెళ్ళకపోవడం వల్ల అది వెనక్కి తన్ని మొత్తం దేశాన్ని, భూమిని నాశనం చేస్తుంది. అందుకనే కొన్ని దేశాల్లో ఎడాపెడ ప్రాజెక్టులు కట్టడం, అమెరికాలో మన ఇష్టం వచ్చినట్టుగా ఇలా కడతామంటే ఒప్పుకోరు వాళ్ళు. ఇప్పటికే గంగానది మొదలైన వాటికి కట్టకూడనండి, ప్రాజెక్టులు కట్టడం వల్లే అప్పుడప్పుడు అనావృష్టి లేక అతివృష్టి వస్తుంది, ఊళ్ళు ఊళ్ళు ఎగిరిపోతున్నాయి, ఏకంగా క్షేత్రాలు కూడా కొట్టుకుపోతున్నాయి. కారణం అదే, మనం చేజేతులారా వికృతి చేస్తున్నాం అన్నమాట, భూమిని పాడు చేస్తున్నాం. ఊరు రెచ్చిపోయి మనం, అయ్యో నదుల్లోకి నీళ్ళు వస్తున్నాయి కానీ నీళ్ళన్నీ సముద్రంలో కలిసిపోతున్నాయి, ఎంత వేస్ట్ అవుతుందో అనుకుంటున్నారు పిచ్చాడు. వేస్ట్ అవ్వడం కాదు, అది వేస్ట్ అవ్వకపోతే మనం పేస్ట్ అయిపోతాం, ఇలా అయిపోతాం పేస్ట్ లాగా. ఎందుకు పనికిరాం? సృష్టి ఒక విధానంతో ఉంటుంది, సృష్టి ధర్మాన్ని అతిక్రమిస్తే అది ప్రమాదం సుమండి. ఆనకట్ల కట్టమన్నాడు శాస్త్రంలో కూడా, కానీ దానికి పద్ధతి ఉన్నదట. ఎక్కడికక్కడ డ్యాములు కట్టేస్తారు, తుంగభద్రకి డ్యాములు, కృష్ణానదికి డ్యాములు, వరుసగా గోదావరికి డ్యాములు, ఈ డ్యాములు వంకతో స్కాములు శుభ్రంగా లాక్కుపోవడానికి. ఇదంతా భ్రమ, కొంప ముంచేస్తున్నారు అన్నమాట వీళ్ళు. ఇవాళ ఈ 4 రోజులే తర్వాత మళ్ళీ ఏమవుతుందన్నమాట, మొత్తం యానకట్లన్నీ తునాతునకలు అయిపోతాయి, విధ్వంసం అయిపోతుంది. ఈ భూమి ఇలా ఉండవలసినటువంటి భూమి ఇలా ఉండకుండా అస్తవ్యస్తం అవుతుంది, 100,00,000,000,000 జనం నష్టమైపోతారట. అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాజెక్టుకు కూడా విధానం ఉండాలి. నదుల యొక్క గమనమును, అడవుల యొక్క విధానాన్ని, ఇటువంటి వాటిని మనం దుర్వినియోగం చేయకూడదు, పాడు చేయకూడదు, ప్రకృతిని వికృతిని చేయకూడదు. ఇప్పుడు అలా అయిపోయింది, సముద్రం కూడా ఎండిపోయింది, ప్రజలకు నీళ్లు లేవు, తిండి లేదు, ఒకళ్ళనొకళ్ళు పీక్కు తినడం మొదలుపెట్టారు. అన్నం తిన్నాడు ఎవడైనా అని తెలిస్తే వాడి మీద పడి వాడి పొట్ట కోసి ఆ కడుపులో అన్నం తినేసేట పక్కవాడు, దాన్ని బట్టి వాడు ఎంత ఆకలితో కొట్టుబిట్టాడాడో ఆలోచించండి. సాధారణంగా అన్నం తిన్నాక పొట్టలో ఉన్న అన్నం ఎవడన్నా తింటాడా? జుగుప్స కలిగిస్తుంది అది. మనం తిన్న అన్నం కడుపులోకి వెళ్ళి చూస్తే, ఒక ఆయన శుభ్రంగా బొబ్బట్టు తిన్నాడు అనుకుందాం, ఆ బొబ్బట్టు బయట ఉన్నప్పుడే బాగుంటుంది, ఆ బొబ్బట్టు నవిలి మింగిన తర్వాత వాడి పొట్ట కోసి అందులో ఉన్న బొబ్బట్టు చూస్తే బొబ్బలు పెడతాం, అడిగిపోతాం, ఇలా ఉంటుందా కడుపులో అనిపిస్తుంది అనమాట. కానీ ఆ జుగుప్సాకరమైన ఆహారం కూడా తినడానికి సిద్ధపడ్డారట జనం. అది ఆకలి యొక్క లక్షణం. బుభుక్షిత కిన్న కరోతి పాపం, ఆకలి కొన్నవాడు కిం పాపన్న కరోతి, ఏ పాపమును చెయ్యడు అని వేదం చెబుతోంది. అంటే ఆకలి కొన్నవాడు ఎంత పాపం చేయడానికైనా సిద్ధపడతాడు, తినకూడనిది కూడా తింటాడు, చెయ్యరాని పనులు చేస్తాడు, కుక్క మాంసం కూడా తినడానికి సిద్ధపడ్డాడు విశ్వామిత్రుడు ఆకలి ఎక్కువైపోతే. ఆకలి యొక్క లక్షణం అది. బాబు, ఆకలి చేయించే పాపములు అన్నీ ఎన్నీ కావు. అందువల్లే జనం ఎవడైనా పొరపాటున అన్నం తిన్నాడని తెలిస్తే, అబ్బా అన్నం అనేది ఒకటి ఉందా, వాడు తిన్నాడా అని మీద పడిపోయి వాడు పొట్టకోసి అందులో దాన్ని పిక్కు తినడం మొదలెట్టారట.
మనిషిని మనిషి పిక్కు తినడం మొదలుపెట్టాడు. మానిసి మానిసి తిని ఏడు కొరువు వచ్చి పడింది. చచ్చిపోయిన శవాలను కూడా ఎముకలను కూడా నాకుకోవడం మొదలుపెట్టారు. మనం ఇప్పుడు అబ్బాబ్బ అంటున్నావా? అబ్బాబ్బ కాదు, ఆ దెబ్బ తెలిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. ఆకలి దెబ్బ తగిలితే తెలుస్తుందిట. ఆకలి వేసినప్పుడు మనిషి అల్లాడిపోతాడు. ఒక్కొక్కప్పుడు రైళ్లలో 2 రోజులు తిండి లేక అల్లాడిపోయిన వాళ్ళు ఎంత బాధపడ్డారో తెలుసా? ఆ మధ్యన ఒక రైలు ఆపేశారట, 2 రోజుల దాకా కదలలేదట, మధ్యలో ఆగిపోయింది రైలు. అప్పుడు అందులో ఉన్న జనం పడ్డారండి బాధ. బాబు ఆకలంటే ఇదే అనిపించింది వాళ్ళకి. రైల్లో లిటర్లో పట్టి నీళ్లు తాగారండి. నీళ్ళు లేకపోతే ఏం చేస్తారు? మంచినీళ్ళు కావాలి, ప్రాణం పోతుంది. అప్పుడు ఆ నీళ్లు ఈ నీళ్ళని చూస్తారా? కన్నీళ్ళైనా తాగేస్తారు. అందుకే అటువంటి దుస్థితి రాకుండా మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి. 100 ఏళ్ల కరువు అవడం వల్ల, వర్షం లేకపోవటం వల్ల, దేవతలకి యజ్ఞాలు లేక వాళ్ళు వర్షం కురిపించలేకపోవటం వల్ల, భూలోకంలో నదులు బావులు ఎండిపోవటం వల్ల మనుషులు అల్లాడిపోయారన్నమాట. ఒకళ్ళొకళ్ళు పీక్కుతున్నారు. మంచినీళ్ళు దొరకకపోతే జంతువుల్ని కోసేసి ఆ రక్తం తాగిన వాళ్ళు కొందరు, సాటి మనుషుల యొక్క పొట్ట కోసి ఆ నెత్తురే తాగిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఈ విధంగా లోకమంతా అల్లాడిపోయింది. అప్పుడు ఏం చెయ్యాలో తెలియక దేవతలు ఋషులు అంతా కలిసి ఈ దుర్గమాసురుడి యొక్క ఉపద్రవం తట్టుకోలేక, దుర్గమాసురుడి యొక్క క్రూరత్వం తట్టుకోలేక, ఇక్కడ క్రూరత్వం ఏమిటో తెలుసా? ఓ పక్కనేమో యజ్ఞములు లేక దేవతలు అల్లాడిపోయారు, మరో పక్కన భూలోకంలో మానవులు కరువుతో చచ్చిపోతున్నారు. ఆ సమయంలో దుర్గమాసురుడు దేవతల మీద దాడి చేసి వాళ్ళని తన్ని భూలోకానికి ఎంటేట, ఈ భూలోకంలో అంతో ఎంతో మిగిలిన వాళ్ళని కొట్టి చంపడం మొదలెట్టాట. ఇదన్నమాట వాడి క్రూరత్వం అంటే. ఓ పక్కనేమో కరువు కాటకాల బాధ, మరో పక్కన ఈ క్రూరుడు కొట్టేస్తుంటే దెబ్బలు తట్టుకోలేక దుర్మరణం పాలవుతున్నారు మానవులు. ఇదో బాధ అదో బాధ, ఎడాపేడ అనమాట. తిండి లేక చస్తుంటే, సత్యవాణి పట్టుకుని చంపుతూ ఉంటే ఇంట్లో ఎవడుండగలుగుతాడండి మరి? దుర్గముడు అటువంటి క్రూరుడు అవడం వల్ల ఇటు మానవులలో ఉన్న ఋషులు అటు దేవతలు అందరూ కలిసి ఏడుస్తూ హిమాలయ పర్వతాలకి అతి కష్టం మీద పాక్కుంటూ వెళ్ళి బ్రహ్మదేవ రక్షించమంటే బ్రహ్మ ప్రత్యక్షమై నేనేం చేయగలుగుతాను, నా చేతిలో ఏమీ లేదు అన్నాడు ఆయన. ఏమీ లేకపోతే అసలు వరం ఎందుకు ఇచ్చావు? ఆ దుర్గమాసురుడికి భయంకరమైన వరం ఇచ్చావు. వేదమంత్రములు మేము మరిచిపోయే వరం ఇచ్చావు. వాడికి వచ్చే మంత్రాలన్నీ వాడికి ఇచ్చేసావు. మాకు వచ్చిన మంత్రములు వాడికి ఇచ్చావు, మేము మరిచిపోయేలా చేసావు. నువ్వు వాడికి వరం ఇవ్వబట్టే కదా ఇన్నాళ్ళు మేము కష్టపడి నేర్చుకున్న వేదమంత్రములు మర్చిపోయాం. ఇప్పుడు మాకు మంత్రాలు గుర్తులేవు. మంత్రం గుర్తుంటే యజ్ఞం చేయగలిగేవాళ్ళం. యజ్ఞం చేస్తే దేవతలకు ఆహారం వెళ్ళేది, వెడితే వాళ్ళు వర్షం కురిపిస్తారు. ఇప్పుడు యజ్ఞములు లేవు, దేవతలకి తిండి లేదు, దాంతో వాళ్ళు వర్షం కురిపించట్లా. ఇటు దేవతలు చిక్కిపోయారు, ఇటు మానవులు చిక్కిపోయారు. దేవతల్ని వాడు స్వర్గంలోకి దండెత్తి, స్వర్గం మీదకి తన రాక్షస సైన్యంతో దండెత్తి చితకొట్టి స్వర్గం నుంచి దేవతల్ని భూలోకానికి తరిమి కొట్టాడు. దాంతో మేమంతా భూలోకానికి వచ్చేసాం అని దేవతలు ఏడ్చి బ్రహ్మతో మొరపెట్టుకున్నారట. ఏదో స్వర్గలోకంలో తిండి లేకపోయినా అల్లాడిపోతూ బతికేవాళ్ళం. ఈ దుర్గమాసురుడు అక్కడికి కూడా వచ్చాడు. అక్కడికి వచ్చి మమ్మల్ని తన్ని తరివేశాడు. దాంతో మేమంతా భూలోకానికి వచ్చాం. దేవతలమైన మేము, ఈ మానవులు అంతా ఒకే రకంగా ఉన్నాం. అందరము తిండి లేక బక్క చిక్కిపోయాం. దీనంతటికీ మూల కారణం నువ్వు దుర్గమునికి ఇచ్చిన వరం. ఇప్పుడు ఆ వరాన్ని నువ్వు ఉపసంహరించుకో, లేదా మమ్మల్ని సంహరించు. రోజు ఇలా తిండి లేక మలమలమాడి దుర్భరమైన వేదనతో చావడం మా వల్ల కాదు. ప్రభు బ్రహ్మదేవ, నీకు తెలియందేమున్నది? ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి మొట్టమొదట వచ్చేది దాహం, ఆ తర్వాత ఆకలి, క్షుత్తు పిపాస. ఈ రెండు అతి భయంకరమై మానవుల్ని పట్టి పీడించి పాలారుస్తాయి, వాడిని ఏడిపిస్తాయి. తాగడానికి నీరు లేదు, తినడానికి తిండి లేదు, ఇంకెలా బతుకుతాం మేము? ఇలా రోజు కొంచెం నీరసంతో చావడం కంటే ఒక్కసారి చావడం మంచిది. ఒకేసారి చచ్చే శక్తి మాకు లేదు, అంత ధైర్యము లేదు. కాబట్టి ఏం చేస్తావు? నువ్వే మమ్మల్ని సంహరించు, లేదా వాడికి ఇచ్చిన వరం ఉపసంహరించుకో, వెనక్కి తీసుకో. వాడికి ఇచ్చిన వరం నువ్వు వెనక్కి తీసుకుంటే మా మంత్రశక్తులు మాకు వస్తాయి, అప్పుడు మేము యజ్ఞములు చేయగలుగుతాం. యజ్ఞములు చేస్తే ముఖము చే వజ్రిమతి సంతసించును, వజ్రి సంతసింపవానగురియు వానగురియ కసవు వసుమతి పెరగును, కసవుమే సిద్ధెను గణము బ్రతుకు. యజ్ఞం చేస్తే ఇంద్రుడి మనస్సు సంతోషిస్తుంది, దేవతలకి ఆహారం దొరుకుతుంది. అప్పుడు ఇంద్రుడు దేవతలు ఈ యజ్ఞం వల్ల వచ్చే ఆహారంతో బలం పొందుతారు, ఉత్సాహం పొందుతారు, చురుకుతనం పొందుతారు. అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు, వాళ్ళ శక్తులు వినియోగించి వర్షం కురిపిస్తారు. వాళ్ళకి తిండి వస్తేనే వాళ్ళు వర్షం కురిపించగలరు, కాబట్టి వాళ్ళు వర్షం కురిపిస్తారు. వర్షం భూమి మీద కురిస్తే భూమి పులకిస్తుంది, సస్యశ్యామలమవుతుంది, గడ్డి పెరుగుతుంది, పంటలు పెరుగుతాయి, చెట్లన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, పుష్పిస్తాయి, ఫలాలు ఇస్తాయి. అప్పుడు ఆ పంటతో మేము బతుకుతాం, గడ్డిని ఆవులకు వేస్తాం, ఆవులు గడ్డి తింటాయి, పాలు ఇస్తాయి, ఆ పాలు ఉపయోగించుకుంటాం. అందులోంచి వచ్చేటటువంటి నెయ్యితోటి మళ్ళీ దేవతలకు ఆహారం ఇస్తాం యజ్ఞం చేసి. ఇలా దేవతలు మేము పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటాం. కాబట్టి మేము దేవతలను సంతోషపెట్టాలంటే మాకు మంత్రాలు కావాలి. మంత్రములు మాకు తిరిగి రావాలంటే నువ్వు ఆ దుర్మార్గుడికి ఇచ్చిన వరాన్ని వెనక్కి తీసుకో. వెనక్కి తీసుకోవడానికి ఉపసంహరించడం అంటారు. వరం ఉపసంహరించుకో, లేదా మమ్మల్ని సంహరించు అనగా ఈ రెండూ నేను చేయడానికి వీల్లేదు అన్నాడు ఆయన. మీరు తపస్సు చేసి సంపమని కోరినా చంపే అధికారం నాకు లేదు. వరాలు ఇవ్వగలను కానీ సంహరించటం నా కర్తవ్యం కాదు. మీకు చావాలని కోరిక ఉంటే రుద్రుణ్ణి పిలవండి. చక్కగా గుంటూరులో శారదాపీఠంలో చివరి కూర్చునున్నాడే గంగా పార్వతీ సమేత రామలింగేశ్వరుడు. ఆయన పిలిచి, పరమేశ్వర ఓ పోటు పొడవయ్యా అంటే ఆయన వచ్చి మీ మీద జాలి తెలిస్తే ఓ పోటు పొడుస్తాడు సోలంతో. కానీ ఆయన కరుణాస్వరూపుడు. ఎవరైనా వరాలిమ్మంటే ఇస్తాడు, కానీ మరణిస్తాం సంహరించమంటే సోలంతో పొడుస్తాడా? ఆయన పొడవడు. కాబట్టి ఎందుకు వచ్చింది ఈ మాటలు? మీకు తరణోపాయం నేను చూపిస్తాను, ఈ కష్టంలోంచి బయటపడే మార్గం చెబుతాను, వినండి. కష్టకాలంలో ఆపత్ సమయంలో అందున ఆకలితో దాహంతో మరణిస్తున్న సమయంలో మిమ్మల్ని రక్షించే శక్తి ఒక్కే శక్తి, అది ఆదిపరాశక్తి. అమ్మని పట్టుకుంటే మనం ఈ కష్టాల్లోంచి బయటకు వస్తాం. ఇక్కడ ఈ హిమాలయ పర్వత ప్రాంగణాల్లో భక్తితో అమ్మని ధ్యానించండి. ఆ తల్లి మిమ్మల్ని రక్షిస్తున్నారుగా, అమ్మని ధ్యానించడానికి మా దగ్గర మంత్రాలు లేవుగా అన్నారు వాళ్ళు. అమ్మకి మంత్రం అక్కర్లా, తక్కిన వాళ్ళందరికీ మంత్రాలు కావాలి. ఏ బ్రహ్మను లేక విష్ణువును రుద్రును ధ్యానం చేసి మెప్పించాలంటే వేద మంత్రములు కావాలి. కానీ అమ్మవారి దగ్గరకు వచ్చాక ఆవిడ్ని స్తోత్రాలతో మెప్పించవలసిన అవసరం లేదట. వేద మంత్రములు ధ్యానం చేసి ప్రసన్నం చేసుకోవలసిన కష్టం కూడా లేదు. అంటే అమ్మవారి కోసం మనం ఏం కష్టపడక్కర్లేదు. మరి ఏమిటి ఆవిడ్ని రప్పించే మార్గం? అమ్మా నువ్వు ఉన్నావు అంటే వచ్చేస్తున్నాడు, ఇంకా వేరే మంత్రం లెక్కల. అందుకేగా శంకరాచార్యుడు ఏమన్నాడు, నమంత్రం నో యంత్రం తదపి చనజానే స్తుతి మగో, నచాహ్వానం ధ్యానం తదపి చనజానే స్తుతి కథ, నజానే ముద్రాస్తే తదపి చనజానే విలపనం పరం జానే మాతస్త్వదనుసరణం క్లేశకరణం. ఓ జగన్మాత, నీకు సంబంధించిన మంత్రములు రావు నాకు. 7 కోట్ల మంత్రాలు వచ్చు శంకరాచార్యుల వారికి, అంతటి మహాత్ముడు కూడా నాకే మంత్రం రాదు, తంత్రం రాదు, ముద్రలు రావు, నీకు సంబంధించిన పురాణ కథలు నాకు తెలియవు, కనీసం నీకు సంబంధించినటువంటి ఆవాహనాదులు తెలియవు, అంగన్యాస కరన్యాసాలు తెలియవు, నాకేమీ తెలియదు. మరి ఏం తెలుసు అని అడుగుతావేమో, నువ్వున్నావని నమ్మి నీ వెంట పడడం మాత్రమే వచ్చు నాకు అన్నాడు ఆయన. ఇందులో ఒక గొప్ప విషయం వింటారు కదా, మీకే తెలుస్తుంది కదా, ఈ ప్రపంచంలో మంత్రశాస్త్రం అంటే శంకరాచార్యుడి సొమ్ము. పైగా రోజు మీరు ఏమంటున్నారు ఆయన్ని, శృతి స్మృతి పురాణానాం ఆలయం అంటున్నారు. శృతులకు అంటే వేదములకు, స్మృతులకు, పురాణములకు, ఇతిహాసములకు ఆయన పుట్టినిల్లు. ఆయన శరీరంలో ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని వేదములు, ఉపనిషత్తులు, పురాణములు ఇవన్నీ ఆయన నాలుక మీద ఉంటే అంతటి గొప్పవాడు కూడా నాకేం రాదు తల్లి, వచ్చు అనుకుంటున్నారు చాలామంది. నాకు తెలుసున్నది ఒకటే, మా అమ్మవారు ఉన్నది, అమ్మవారు ఉన్నదని నమ్మి అమ్మ వెంట పడ్డం మాత్రం నాకు తెలుసు. నమ్మకం తప్ప నాకేం లేదన్నాడు ఆయన. ఇప్పుడు చాలామంది ఇక నాకు అందంటూ లేదు అనుకుంటున్నారు అమాయకత్వంతో. ఏమొచ్చు మనకి గట్టిగా మాట్లాడితే, శంకరాచార్యుల వారి యొక్క పాద ధూళిలో పదో వంతు కూడా మన దగ్గర లేదు. అయినా సరే ఇక సమన్వయం నాకు వచ్చు, నేను ఒక సమన్వయ వాణిని అంటాడు ఒకడు. నేను నాగొట్టాడేమో ప్రవచన నిధి అన్నాం, మా మేము నిధి, మా మొహానికి ఏమీ లేదు. ఏదో సద్గురువులు మమ్మల్ని మెచ్చుకుని ఇంత అభిమానంతో బిరుదు ఇచ్చారు. మేము ప్రవచన నిధులము కాదు, చక్రవర్తులము కాదు, సమన్వయ సరస్వతులము కాదు, ఇలా అనుకోవడం భ్రమ. మేము అనుకుంటే మా భ్రమ అది. కాకపోతే మాకున్నది ఒకటి, మా అమ్మ ఉంది, మా అమ్మ ఉంది, మా అమ్మ ఉంది అని రోజు నమ్ముతున్నాం అంతే. ఆ నమ్మకం వల్ల మా అమ్మ మమ్మల్ని ఇలా పలికిస్తోంది. ఆ నమ్మకమే లేకపోతే మా నోటి నుంచి శక్తులేని రావు, ఏ మాట రాదు. ఇంతకీ మమ్మల్ని వెన్నంటి నడిపించి ఇన్ని రకాలుగా చరాచర జగత్తంతా తిప్పుతున్న శక్తి ఆ ఆదిశక్తి పరాశక్తి.